మనిషి జీవితంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే కాలాన్ని గుర్తించగలదు. పశువులు కాలాన్ని గుర్తించలేదు. కానీ ఈనాడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో మనము కాలానికి అనుగుణ్యముగా జీవించాలి అనేటువంటి ఒక విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం. అసలు కాలానుగుణ్యంగా మనం జీవించడమే ఒక యాంత్రిక మనుషుల్లాగా జీవిస్తున్నాం. మన టైం టేబుల్ ఎలా ఉంటుంది అంటే పొద్దున్న 6:30 లేస్తాం, లేవగానే మన చెల్లి పడుకుంటాం, న్యూస్ పేపర్ చదువుతాం. అంటే ఇందులో మీ జీవితంలో ఏదైనా ఇలాంటి టైం టేబుల్ లేదు అంటే తర్వాత మీరు చేసి వేస్తాను, ఇప్పుడు కాదు, నేను చెప్పాక మన టైం టేబుల్ ఎలా ఉంటుందో. ఈ లోపల కాఫీ టీ ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదు, విసురుకుంటాం. పిల్లల్ని 2-3 సార్లు నిద్ర లేపుతాం, వాళ్ళు లేవరు. వ్యవహారం ద్వారా మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే లేపటం అయినా నా ఉద్యోగం అని చెబుతాం. ఈ లోపల టిఫిన్కి రెడీ అవుతూ ఉంటారు కొంతమంది, ఇంకా టిఫిన్ అవ్వలేదా అని కొనుక్కుంటూ ఉంటారు. టిఫిన్ ఇవాళ ఏమీ బాగా రాలేదు అంటూ ఉంటారు. కాస్త కోపిస్తే వాళ్ళు వస్తే టిఫిన్ ప్లేట్ నేల మీద విసిరి విరక్కొడుతూ ఉంటారు. కోపం లేని వాళ్ళు వస్తే పక్కన పెడుతూ ఉంటారు. ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్కి చాలా బాధతో వెళ్తారు, గొడవకుంటూ వెళ్తారు. ఆ దారిలో గవర్నమెంట్ తిడుతూ ఉంటారు, ఆఫీసర్ని తింట్లో తిడుతూ ఉంటారు. వీళ్ళందరినీ తిట్టి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చేయవలసిన పని చేయకుండా ఏ కాఫీకో టీకో బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. దాని తర్వాత లంచ్ అవర్ వస్తుంది. లంచ్ అవర్లో దేవుడికి తెలియాలి ఏం చేస్తాం. లంచ్ అవర్ అయిపోగానే ఇంకా పని లేదు, సాయంత్రం వరకు చేయవలసిన పని అది ఏమి ఉండదు. సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తాం. ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళ మీద ఖచ్చితంగా 1 గంట సేపు విసుక్కోవాలి, అది కండిషన్. ప్రతిరోజు ఒకే మాటలు మీరు రికార్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఎవరైనా ఇంటికి వచ్చినా, పిల్లవాడు కాలేజీ నుంచి ఇంటికి వచ్చినా ఇవే మాటలు మాట్లాడతాడు అని మీరు గ్యారంటీగా చెప్పవచ్చు. ఈ లోపల టీవీలో ఏవో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, మీకు తొందరే వాళ్ళకి తొందరే. అంతేలా వంట చేసి పక్కన పెట్టేసి టీవీ చూస్తూ ఉంటారు. పడుకునే ముందు మన మనస్సు పూర్తిగా కలుషితం అయిపోతుంది. ఆ కలుషితమైనటువంటి మానసిక స్థితిలో మీరు ఆహారం తీసుకున్న తర్వాత నిద్ర నటిస్తారు. ఇంతేంటే మీలో ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నిద్రపోవడం ఎవరికీ రాదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మేము చాలా బాగా నిద్రపోతున్నాం అంటే అంటారు మీరు. గురుదేవులతో పరిచయం అయ్యాక మీకు అర్థమవుతుంది అసలు నిద్ర అంటే ఏమిటో. ఇదే అండి మన టైం టేబుల్. ఇందులో మీ టైం టేబుల్ ఏదైనా భిన్నంగా ఉందా మీలో ఎవరిదైనా అంటే చెప్పండి. ఈ మధ్యలో కొంతమంది మేము పూజలు చేస్తూ ఉంటామండి, ఉపాసన చేస్తూ ఉంటామండి, మేము ఫలానా గురువు శిష్యులండి అని చెప్తూ ఉంటారు. భగవంతుడు తెలియాలి ఆ గురువు మీకు ఏం చెప్పాడు, మీరేం ఉపాసన చేస్తున్నారు. సంవత్సరాల తరబడి మీరు ఉపాసన చేస్తున్నా కూడా మన జీవితంలో దైవత్వం అన్నది కనిపించదు. ఈనాడు మహాకాలుడు హిమాలయాలలో ఉన్నటువంటి ఏడుగురు ఋషులు విశేషమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా జాగ్రత్తగా మీ మనస్సులో ముద్ర వేసుకోండి. ఈ విషయం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కనుక ఎక్కడా దీని గురించి ప్రస్తావన లేదు. దివ్యాత్మ అయినటువంటి దేవాత్మ అయినటువంటి హిమాలయాల నుంచి అక్కడ నివసిస్తున్నటువంటి ఏడుగురు ఋషులు అంటే ఏడుగురే ఋషులు ఉన్నారు అనుకోకండి, చాలా మంది ఋషులు ఉన్నారు. పూజ్య గురుదేవుడు హిమాలయాలకు వెళ్ళినప్పుడు అందరు ఋషులతోనూ కలిశారు. త్రేతాయుగంలో ఉన్నటువంటి ఋషుల దగ్గర నుంచి ఈనాడు ఉన్నటువంటి ఋషుల వరకు నేను స్వయంగా వాళ్ళని కళ్ళారా చూశాను. వాళ్ళ స్వరూపాలు మనం ఎలా ఊహించుకుంటామో అలాగే గడ్డముంటూ ఉంటుంది. అంత మామూలు ఋషులు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. వాళ్ళు ముఖకళికలు మారుతూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నామంటే ఈనాటి వరకు భారతదేశాన్ని మళ్లీ జగద్గురు స్థానంలో పెట్టాలి అని గురువులు అనుకోలేదు. హిమాలయాలలో ఉన్నటువంటి దివ్యాత్మలు అనుకోలేదు. మన దేశాల మీద అనేక అలవాట్ల ప్రకారము ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే అప్పుడు వాడు ఆక్రమణ చేసేవాడు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇందుకు వాళ్ళు ఆక్రమణ చేసేది డబ్బున్న వాళ్ళ మీదే ఆక్రమణ జరుగుతుంది, ధనవంతుల మీదే ఆక్రమణ జరుగుతుంది అన్నది తెలుసు కదా. అంతేత 2000 సంవత్సరాల పాటు అనేక మతాలకు కలిగినటువంటి వ్యక్తులు మన దేశం మీద ఆక్రమణ చేశారు అంటే ఈ 2000 సంవత్సరాల పాటు కూడా మన దేశము రత్నగర్భ అయినటువంటి దేశము, ధనవంతమైనటువంటి దేశం. మళ్లీ దేశాన్ని ఆ స్థితికి తీసుకువెళ్ళడానికి హిమాలయాలలో ఉన్నటువంటి ఋషుల సంకల్పాన్ని మూర్తిభవం చేసి ఆ సంకల్పానికి ఒక ఆకృతితో గాయత్రి మంత్ర సాధన ద్వారా మన జీవితాలలో ఒక నూతన ఉత్తేజం ఇస్తూ తిరిగి మళ్ళీ భారతదేశాన్ని జగద్గురువుగా పెట్టాలి అనేటటువంటి ఆ గురువుల నిర్ణయానికి ఆ పిలుపుకి మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారు అని చూపించారు. కానీ పిలుపుకి ఇక్కడ వస్తే తెలుసు ఏం చేయాలో తెలుసుకోవాలి కనుక రేపు ఎల్లుండి మీకు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టాలో అనేది నిర్దేశించబడుతుంది. ఒకటి చాలా గుర్తుంచుకోండి, చాలా గొప్ప పనులు అతి చిన్న సంఘటనతో జరుగుతుంది. స్టీల్ ఇంజనీర్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉందని ఊహించుకోండి. స్టీల్ ఇంజన్ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజన్ వస్తుంది, కానీ ఇంజన్ అనేది లేకపోతే మనం అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు కదా, ఎన్ని ఓళ్ళ నుంచి ఇక్కడికి రావాలి కదా. చాలా చిన్న మార్పు 15 ఏళ్ల బాలు నీళ్లు మరుగుతూ ఉంటే మూత పెడితే అది ఇగురుతూ ఉంటే తీసేది, దాన్ని ఉపయోగించుకుంటారు. ఆ ఉపయోగం ఏం చేసింది, ప్రపంచం అంతటికి కూడా ఒక మహాశక్తిని ఇచ్చింది. ఆ విధంగా ఈ 2 రోజులలో మీరు గాయత్రి అనేటటువంటి మహాశక్తిని ప్రపంచానికి అందజేయబోతున్నారు. మీరే అందజేస్తారు, మీరు ఎలా అందజేయగలము అనేటటువంటి తపన మీకు అక్కర్లేదు. 15 ఏళ్ల బాలుడు స్టీల్ ఇంజన్ ని ప్రపంచానికి ఇవ్వదలిగితే ఇంత ఆర్తి ఉన్నటువంటి మీరు ప్రపంచానికి మహాశక్తివంతమైనటువంటి గాయత్రి యొక్క శక్తిని మీరు అందజేయాలి, మంత్రాన్ని కాదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆ మూర్ఖత్వంలోనే చాలా చాలా భారతీయులు నష్టపోతూ ఉంటారు. మంత్ర జపము కాదు, మంత్ర జప శక్తిని మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోండి. దాన్ని ఎలా నేర్చుకుంటారు, ఏమంటారు అన్నది ఎంత సులభంగా, మీరు మీ ఇంటి దగ్గరే ఉంటూ రోజుకి 1 గంట కాలము, రోజుకి 1 రూపాయి పక్కన పెట్టగలిగితే మొత్తము ఆంధ్రప్రదేశ్ అని గాయత్రి ప్రదేశ్గా మనం 1 సంవత్సరంలో ఎలా మార్చగలమో దాన్ని మీరు రూపు అత్యంత విశ్వసనీయమైనటువంటి మార్గము ద్వారా, విధానము ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు. దాని కొరకు మీరు చాలా ఆర్తితో, మళ్లీ ఇటువంటి అవకాశం మీకు రాదు, మళ్లీ వస్తుంది గాయత్రి మంత్రం గురించి తెలుసుకోవటానికి. కానీ ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో, అంధకారపూర్ణమైనటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకు వచ్చి చేపట్టేది అతి గొప్పదైనటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, బంధువులు తప్పకుండా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ పూజ్య గురుదేవుని యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ సాధనా శిబిరము ఆంధ్రప్రదేశ్ కార్యక్రమేగా మార్చేటువంటి కార్యకర్తలను ఇస్తుందని ఆశిస్తూ జరిగింది.